ఓం శ్రీ సాయిరాం. లవ్ టు లవ్ కార్యక్రమం ద్వారా శ్రావ్యమైన పాటలతో స్వామి ప్రేమతత్వాన్ని మనందరికీ ఎంతో చక్కగా తెలియజేసిన బ్రదర్ చందు విజయ్ కి ధన్యవాదాలు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ప్రశాంతి నిలయం నుండి అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలు వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి ట్యూన్ అయి ఉండండి.
సాయీశం దయానిధిం సనాతన సారథిం సుందర రూపిణం మంగళం
తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివ్య నుండి భూకి దిగివచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాదపద్మాలకు శతకోటి ప్రణామం సమర్పించుకుంటూ ఆ ప్రేమ స్వరూపుడైన సాయి భగవానుడు నడయాడిన శాంతిధామమైన ప్రశాంతలయం ప్రపంచ ఆధ్యాత్మిక రజధానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలు వింటున్నారు. ఈనాటి తెలుగు ప్రసారాల్లో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమాన్ని మీకందించడానికి వచ్చింది గణేష్. చల్ల చల్లని ఈ శీతల వాతావరణంలో తెల్లవారుజామున సుప్రభాత వేళ నుండి రాత్రి పరుండినంత వరకు ప్రశాంతలయ వాతావరణమంతా మరింత నిశ్చలంగా ఇంకా నిర్మలంగా ఎంతో ప్రకాశవంతంగా తయారై సకల శోభలతో అలరారుతుంది. దానికి కారణమేమిటనుకుంటున్నారా? మరి క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి కదా. శ్రోతలందరికీ క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశారి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ముందు అసలు మనం ప్రశాంతలయం అయితే ఎంత అందంగా ఉందో చెప్పడానికి మాటలు చాలవండి. ఈ సంవత్సరం సుమారు 51 దేశాల నుండి సాయి భక్తులు ఇక్కడికి ఎంతో ముందుగానే వచ్చేసి మొత్తం ఆశ్రమ రూపురేఖలను మందిర వాతావరణాన్ని అద్భుతంగా మార్చేశారని చెప్పాలి. సాయి కులువంతులో ఒక కేథడ్రల్ అనగా చర్చ్ అంతర్భాగంలో ఏ విధంగా యేసు ప్రభువు చిత్రాలు విశేషాలు ఉంటాయో అదేవిధంగా సాయి కులువన్ సభామండపం ఎంతో అందంగా అలంకరించబడింది. మనం ఎదురుగుండా చూసేటటువంటి స్వామివారి దివ్య సన్నిధిపైన స్వామివారి చిత్రపటానికి ఇరువైపులా ఆకాశం రంగులో నీలిరంగులో ఒక అందమైన తివాచిని ఏర్పరిచి దాంట్లో ఏంజల్స్ అనగా దైవదూతలను స్వామికి ఇరుప్రక్కలా పెట్టడం ఎంతో అందాన్ని ఆనందాన్ని మనసుకి ఆహ్లాదాన్ని కలిగిస్తుందంటే దానికి ఇంకా మాటలు చాలవు. దాన్ని వివరించడానికి అందరూ తప్పకుండా ప్రశాంతలయానికి వచ్చేసి ఈ 2 రోజులు కూడా జరిగే అద్భుతమైన ఈ కార్యక్రమాన్ని తప్పకుండా వీక్షించి ఆనందించగలరని మేం కోరుకుంటున్నాం. ఎక్కడ చూసినా ధవళ కాంతులు వెల్లివిరుస్తున్నాయి. మందిర ప్రాంగణం అంతా అందంగా లైట్లు చక్కని క్రిస్మస్ బ్యానర్లతో సుందరంగా తయారు చేయబడింది. ఎంతో మంది సాయి యువత దేశ విదేశాల నుండి వచ్చి ఈ శోభను అందించి సాయినే కాక భక్తులందరినీ కూడా ఎంతో అలరిస్తున్నారు. విద్యార్థులైతే ఇంకా చెప్పనక్కర్లేదు, మనందరికీ తెలిసిన విషయమే. ఒకవైపు స్పోర్ట్స్ డే ప్రాక్టీస్ లో మునిగి తేల్తూ మరొక వైపు రేపటి క్రిస్మస్ పర్వదినానికి చక్కని పాటలతో అదే క్యారల్స్ తో స్వామిని ఆనందపరచడానికి సంసిద్ధులవుతున్నారు. మరి ఇన్ని కార్యక్రమాలు విశేషాలు జరుగుతున్న ఈ పండుగ అసలు ప్రశాంతలయంలో ఎప్పుడు ఏ విధంగా ప్రారంభమైందో ముందు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశారి కార్యక్రమం మొదటి భాగంలో 1981 సంవత్సరం వరకు క్రిస్మస్ పండుగ ప్రత్యేకంగా జరిపించడం పుట్టపర్తిలో ఉండేది కాదు. 1980 డిసెంబర్ 25 నాడు స్వామి శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయ విద్యార్థులను వసతి గృహాన్ని ప్రారంభించారు. ఆ సాయంకాలం వసతి గృహంలోనే క్రిస్టియన్ భక్తులను స్వామి ఆహ్వానించి హ్యాపీ క్రిస్మస్ అని చెప్పి పండుగ భోజనం ఏర్పాటు చేశారు. 1981 క్రిస్మస్ పండుగను మొట్టమొదటిసారిగా చిన్న ఎత్తులో రౌండ్ బ్లాక్ లో క్రిస్టియన్ భక్తులు జరుపుకున్నారు. 1982 నుండి క్రిస్మస్ పండుగ పెద్ద ఎత్తున 2 రోజులు 3 రోజులు పండుగగా జరపడం మొదలైంది. డిసెంబర్ 24 సాయంకాలం క్రిస్టియన్ భక్తి పాటలు, క్యారల్స్, నాటిక ప్రదర్శనలు జరుగుతుండేవి. క్రిస్మస్ పండుగ ప్రభాత సమయంలో భక్తులు క్రొవ్వొత్తి దీపాలతో క్రీస్తు భక్తి పాటలతో పాడుకుంటూ నగర సంకీర్తన చేసి స్వామి దర్శనానికి మందిరం ముందు సమావేశమయ్యేవారు. స్వామి పాలవన్నెల వంటి శ్వేతాంబరం ధరించి దివి నుండి దిగివచ్చిన యేసు ప్రభువుగా మందిరం పైన ఉన్న వెండి ద్వారం నుండి ప్రభాత దర్శనాన్ని ప్రసాదించేవారు. భక్తి పాటలు కొంతసేపు ఆలకించేవారు. చివరకు భక్తులు 100 కొద్దీ 1000 కొద్దీ దీపాలతో హారతులు ఇవ్వగా అందరినీ 2 చేతులు ఎత్తి అభయమిచ్చి ఆశీర్వదించేవారు. ఉదయం దర్శన భజన సమయంలో విదేశీయ భక్తులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేవారు. ఆనాటి సాయంకాలం యేసును గురించి స్వామి దివ్యోపన్యాసం ప్రసారించేవారు. కొన్నిసార్లు విదేశీయులు నాటకాలను ప్రదర్శించేవారు. రానురాను క్రిస్మస్ పండుగకు వేల కొలది భక్తులు ప్రత్యేకమైన విమానాల్లో పుట్టపర్తికి నేరుగా రావడం మొదలైంది. క్రిస్మస్ పండుగకు బెత్లెహెం, జెరూసలంకు యాత్రగా వెళ్లే చాలా మంది భక్తులు పుట్టపర్తికి వచ్చి స్వామిని యేసు ప్రభువుగా ఆరాధించడం సర్వసామాన్యమైపోయింది. పండుగకు చాలా రోజుల ముందుగానే భక్తులు ఎప్పట్లాగే పుట్టపర్తికి వచ్చేసి చేరుకునేవారు. మందిరాన్ని మనోహరంగా క్రిస్మస్ వృక్షాలతోనూ లతలతోనూ బాలయేసు చిత్రాలను, దివ్య యేసు సూక్తులను వర్ణరంజిత విద్యుత్ దీపాలతోనూ అలంకరిస్తూ ఉంటారు. సాంస్కృతిక కార్యక్రమాలు చాలా రోజుల ముందు నుండి అభ్యాసం చేస్తూ ఉంటారు. ఎక్కడ చూసినా, అనగా మన ఫారెన్ క్యాంటీన్, మన డబుల్ డెక్కర్ బిల్డింగ్, ఎక్కడ చూసినా సరే విదేశీ భక్తులందరూ ఒక దగ్గర చేరి తమ క్యారల్స్ ను ప్రాక్టీస్ చేస్తూ స్వామికి అర్పించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. పండుగ నాడు స్వామికి క్రిస్మస్ కేకును సమర్పించడం మొదలైంది. వినూత్నంగా రకరకాల అతి పెద్ద పెద్ద కేకులు ఇటాలియన్ భక్తులు చేయడం జరుగుతూ వస్తున్నది. ఉదయం దర్శన సమయంలో స్వామి విచ్చేసి మంగళకరమైన కొవ్వొత్తులను వెలిగించి క్రిస్మస్ కేకును స్వీకరించి కత్తితో కట్ చేస్తుంటారు. ఇదండి, ఈ విధంగా 1980 సంవత్సరం నుండి క్రిస్మస్ వేడుకలు ప్రశాంతిలయ దివ్య ప్రాంగణంలో ప్రారంభమైనాయి. మరి ఈ చిన్న క్రిస్మస్ క్యారల్ అనంతరం మనం తర్వాత కార్యక్రమంలోకి ముందుకు వెళ్దాం.
A thrill of hope.
స్వామి ప్రతి సంవత్సరం క్రిస్మస్ పర్వదినం నాడు తమ దివ్య సందేశాన్ని భక్తులందరికీ అందించేవారు. యేసుక్రీస్తు జీవిత విశేషాలు, క్రిస్మస్ అందించే విలువలు, సర్వమత సామరస్యం, ఇలా ఎన్నో అంశాలను అందరికీ అర్థమయ్యేలా చెప్పడమే కాకుండా ఎన్నో భక్తులకు తెలియని రహస్యాలను కూడా ప్రసంగంలో వెల్లడి చేసేవారు. మరి ఈనాడు మన కార్యక్రమంలో అలాంటి కొన్ని విషయాలు, విశేషాలు స్వామి ఉపన్యాసముల నుండి ఏచి కూర్చినవి పొందుపరుచుకుని వినే ప్రయత్నం చేద్దాం. మొదటగా, అసలు యేసుక్రీస్తు జననంకు ముందు ఏ విధంగా పరిస్థితులుండేవి, వారి తల్లిదండ్రుల విశేషాలు, యేసు జననం, ఈ విషయాలు ముందు తెలుసుకుందాం. క్రీస్తు పూర్వము 350 సంవత్సరాలకు ముందు యూదు దేశంలో యూదులు జీవించేవారు. అయితే ఈ యూదులందే ముస్లింల మతము, క్రిస్టియన్ మతము ప్రారంభమైంది. ఈ యూదు దేశమునందు పుట్టిన వారికే యూదు అని పేరు. ఇస్లాములకు, క్రైస్తవులకు పుట్టినిల్లు ఈ యూదు దేశము. ఈ దేశమందు హీబ్రూ భాష ప్రాముఖ్యమైనది. ఈ హీబ్రూ భాష సంస్కృతానికి ఇంచుమించు సమీపంగా ఉండేది. ఈ భాషలో అనేక మానవ ఆదర్శాలు ప్రబోధింపబడినవి. అలాంటి ఆనాటి ప్రజలు ఆస్తిక హృదయాలై పవిత్ర భావంతో దైవత్వమును విస్మరించక తమ జీవితాన్ని దైవ సన్నిధికి పంపే మార్గంలో ప్రయాణం సలుపుతూ వచ్చారు. వారికి మరొక దైవం లేదు. ఆలు, వెల్, సెజ్ అనే రూపాలను నిర్మించుకుని వీరినే దైవంగా పూజిస్తూ వచ్చారు. ఈ విధంగా వారు దేవతలను తామే కల్పించుకుని ఆ దేవతలపైన నిశ్చలమైన మనస్సుతో తమ జీవితమును ఆనందంగా గడుపుతూ వచ్చారు. ఆ మతంలో పురుష స్వరూపుడైన, అన్ని మతములకు శ్రేష్ఠుడైన ఇబ్రహీం అని ఉండేవాడు. అతని సంతతి వాడే యూసుఫ్. ఆనాటి యూసుఫ్ పేరే ఈనాడు జోసెఫ్ అని మారిపోయింది. వీరు కేవలం కర్ర పని చేసే వృత్తి చేత తమ జీవితాన్ని గడుపుతూ వచ్చేవారు. అదే గ్రామంనందు మరియా అనే ఒక కన్య ఉండేది. ఆ మరియా నేడు మేరీ అని, యోసెఫ్కు జోసెఫ్, మరియాకు మేరీ అని పేర్లు మారుతూ వచ్చాయి. ఈ ఇరువురు భగవంతుడిపైన పరిపూర్ణమైన విశ్వాసం కలిగిన వారు. వారి యొక్క కులగురువు అయిన ఇబ్రహీం తత్వమునకు కొంత విచారణ చేస్తే, దైవం ఈ మనిషి ఏ విధంగా చేశాడు, ఈ మనిషిని ఏ విధంగా చేశాడు, అన్ని వివరాలు తెలుపుతూ వచ్చాడు. క్రీస్తు శకం 2000 క్రితం పుట్టినది కాదు క్రైస్తవ మతం. దానికి పూర్వమే 350 క్రీస్తు మతం పుట్టింది. భగవంతుని యొక్క తత్వమును అతి సులభంగా ప్రబోధించింది. భగవంతుడు 6 మొత్తం సృష్టినంతా ఏర్పరిచాడని వారి విశ్వాసం. మొదటి దినం ప్రకాశమును సృష్టించాడు. 2 గాలి, మేఘములను సృష్టించాడు. 3 సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలను సృష్టించాడు. 4 భూమిని, సముద్రమును సృష్టించాడు. 5 చేపలను, పక్షులను సృష్టించాడు. 6 మృగములను, మనుష్యులను సృష్టించాడు. ఇవే సృష్టియందున్న ప్రధాన జీవరాశులు. ఆ తర్వాత సబాత్ అనే పేరుతో భగవంతుడు విశ్రాంతి తీసుకుంటూ వచ్చాడు. దీన్ని సండే అని చెప్తూ వచ్చారు. ఆ సండే భగవంతుని ప్రార్థించే సుదినమని చెప్తూ వచ్చారు. కనుక క్రైస్తవులందరూ సండే చర్చికి వెళ్లి భగవంతుని ప్రార్థించడం జరుగుతూ వచ్చింది. క్రమక్రమేణా భగవత్ సంకల్పం చేతను, దివ్యమైన శక్తి చేత జోసెఫ్ మరియాలు ఇరువురికి ఒక కుమారుడు కలిగాడు. అతని పేరే యేసు. యేసు అనే పదానికి అర్థమేమిటో స్వామి ఏ విధంగా చెప్పారో చూద్దాం. ఏ అంటే ఒకటి, సు అనగా పవిత్రం. పవిత్రం ఒక్కటే ఈ జగత్తునందు. అతను ఒక్కడే దైవమని యూదులు విశ్వసిస్తూ వచ్చారు. డిసెంబర్ 25 జన్మించిన జీసస్ను చూడటానికి 3 వచ్చారు. ఈ 3 కూడా 3 భావాల్ని వెళ్లబుచ్చారు. ఒక రాజు ఈ పిల్లవాణిని చూచి, ఇతడు భగవంతుణ్ణి ప్రేమించే వ్యక్తిగా రూపొందుతాడు అని నిర్ణయించుకున్నాడు. 2 భగవంతుడే ఈ పిల్లవాణ్ణి ప్రేమిస్తాడు అని నిర్ణయించాడు. 3 ఇతడే సాక్షాత్ భగవంతుడు అని నిర్ణయించాడు. ఒకరు శరీర భావమును అనుసరిస్తూ వచ్చారు, రెండవవాడు మానసిక భావాన్ని అనుసరిస్తూ వచ్చాడు, మూడవవాడు ఆత్మభావాన్ని అనుసరిస్తూ వచ్చాడు. ఎప్పుడూ స్వామి మనకు ఈ విధంగా చెప్తున్నారు కదా, ద వన్ యూ థింక్ యు ఆర్ ఇస్ ది ఫిజికల్ బాడీ, ద వన్ అదర్స్ థింక్ యు ఆర్ ఇస్ ది మెంటల్ బాడీ, ద వన్ యు రియల్లీ ఆర్ దట్ ఈస్ ద ఆత్మన్. ఈ విధంగా స్వామి యేసుక్రీస్తు జననానికి ముందు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, యేసుక్రీస్తు జననం గురించి చెప్పారు. మరి ఈ చిన్న పాట అనంతరం మనం కార్యక్రమంలోకి ముందుకు వెళ్దాం. యొక్క బోధలు ఏ విధంగా ఉండేవి, తాను భగవంతుని దూతనని ఏ విధంగా ప్రకటన చేసి భక్తులకు సుబోధలు చేస్తూ వారిని దైవం వైపు ఒక ప్రేమ మార్గంలో ఎలా నడిపించాడో మనం ఇప్పుడు తెలుసుకుందాం. స్వామి ఎన్నో విధాల తమ ఉపన్యాసాల్లో ఈ విషయాలు మనందరికీ వెల్లడి చేస్తూ వచ్చారు. మానవత్వాన్ని దైవత్వంగా మార్చుకునే నిమిత్తమై మొదట దానవత్వాన్ని పశుత్వాన్ని నిర్మూలం గావించుకోవాలి. ఈనాటి మానవుడు నిర్జీవమైన శిలనైనా పూజిస్తున్నాడు గాని, నిర్జీవమైన రూపాలనైనా విశ్వసిస్తున్నాడు గాని, నిర్జీవమైన రూపాలను కూడా ప్రేమిస్తున్నాడు గాని, సజీవమైన మానవుని ప్రేమించడానికి మాత్రం పూనుకోవటం లేదు. ఇదే జీసస్ మొట్టమొదటి బోధ. పొరుగింటి వారిని నిత్యం చూస్తూ కూడాను వారిని ప్రేమించలేకపోతున్నాడు. నీకు కనిపించని దైవమును ప్రేమిస్తాననటంలో ఏమాత్రం నమ్మకం లేదు. సజీవంతో నిత్యం చూస్తున్న వ్యక్తినే ప్రేమించలేని మానవుడు నిర్జీవమైన తనకు కనిపించని దైవమును ఏరీతిగా ప్రేమించగలడు? ఇది అసాధ్యం అని యేసుప్రభువు పేర్కొన్నాడు. ఇలా ప్రబోధన చేస్తూ క్రమక్రమేణా యేసు యొక్క ప్రభావము దినదినమునకు పెరగటం చేత అనేక మందికి అనేక అపోహలు ప్రారంభమయ్యాయి. చిన్న వయసు నుండే తండ్రి మరణించటం చేత తల్లికి సహాయం చేయాలని ప్రబోధన చెబుతూ వచ్చాడు. ఆ సేవలు మనకు చాలా ఆదర్శవంతమైనవి. ఎందుకోసం మనం ఇప్పుడు ఆలోచిద్దాం. మన యొక్క బ్లడ్, మన యొక్క ఫుడ్, మన యొక్క హెడ్ అంతా తల్లిదండ్రుల గిఫ్టే. కనుక మొట్టమొదట తల్లిదండ్రులకు కృతజ్ఞత చెప్పాలని యేసు పేర్కొన్నాడు. ఆనాటి యువకులకు ఈ విధమైన సుబోధలు చెబుతూ వచ్చాడు జీసస్. లేత వయస్సు నందే అనగా 11వ సంవత్సరంలో జెరూసలంలో చేరాడు. అప్పుడు తల్లి చాలా కంగారు పడిపోయింది. ఆ కాలంలో ఆ మందిరంలో అనేక హింసలు జరుగుతూ వచ్చాయి. ఈ హింసల నివారణ గావించి దైవము సర్వభూతములందు ఉంటున్నాడు అనే సత్యమును నిరూపించే నిమిత్తమై హింసలను మాన్పిస్తూ వచ్చాడు జీసస్. ఓ ప్రజలారా, మీరు ఇంతవరకు ఉపకారం చేయడానికి ఎంతవరకు ఇతరులకు ఉపకారం చేయడానికి వీలు కాకపోతే ఊరికే కూర్చోండి. అంతేకాని అపకారం మాత్రం చేయకూడదు. హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్ అని బోధించాడు ప్రేమతో. ఇది అన్ని మతములందు ఉన్న బోధే. సర్వ మతముల యొక్క సారం ఇదే. ఇటువంటి ప్రబోధనను ప్రజలకు చేస్తూ వచ్చాడు జీసస్. తదుపరి రోగులకు స్వస్థత చేకూరుస్తూ వచ్చాడు. అన్న పానాదులు లేక బాధపడే వారికి ఏదో ఒక విధమైన ఆహారాన్ని అందిస్తూ వచ్చాడు. ఈ విధంగా సేవలు చేస్తూ తాను దైవం యొక్క దూత అనగా మెసెంజర్ ఆఫ్ గాడ్ అని చెప్తూ వచ్చాడు. క్రమక్రమేణా తాను సన్ ఆఫ్ గాడ్ గా పరిచయం చేసుకున్నాడు. ఈ ప్రకటన తండ్రి ఒకడున్నాడు అనే సత్యాన్ని నిరూపిస్తూ వచ్చింది. యేసు కీర్తి ప్రతిష్టలు పెరుగుతూ వచ్చాయి. ఇదే సమయంలో క్రైస్తవ మతంలో రెండు తెగలు ఏర్పడ్డాయి. కాథలిక్కులు మరియు ప్రొటెస్టెంట్లు అని ఉండేవారు. కాథలిక్కులు అభిప్రాయాలకు భిన్నంగా ఉండే మరొక తెగ తయారైపోయింది. వారినే ప్రొటెస్టెంట్స్ అనేవారు. అనగా ఎదుర్కొనేవారని అర్థం. క్రమక్రమేణా ఈ భేదములు, ద్వేషములు దినదిన అభివృద్ధి పొందుతూ వచ్చాయి. దానివల్ల యేసుకు కూడా చాలా ప్రమాదాలు సంభవించాయి. జెరూసలంలో ఉన్న యూదులు ఇతను దైవ మందిరంలో ప్రవేశించడానికి ఏమాత్రం అంగీకరించలేదు. మత కలహాలు, కల్లోలాలు దినదిన అభివృద్ధి పొందుతూ వచ్చాయి. దీంతో కొన్ని ఇతర దేశాల్లో ప్రమేయం కూడా చేరిపోతూ వచ్చింది. యూదులలో తెగలు ఏర్పడి జీసస్ను అనేక విధాలుగా హింసించడానికి పూనుకున్నారు. మతాలు, అభిప్రాయాలు అధికమయ్యే కొలది మతులు కూడా అధికమవుతూ వచ్చాయి. ఎవరి మతమున్నందు వారికి మతాభిమానం వలన మానవులలో రాక్షసత్వం ప్రారంభమైంది. నిజానికి మతాభిమానానికి మూల కారణం అహంకారంతో కూడిన ఒక విధమైన దురభిమానమే. దీనిని పురస్కరించుకుని జీసస్ చేసిన ప్రకటనలు సత్యమా కాదా అని తర్జన వర్ధన చేస్తూ వచ్చారు. జీసస్ మొట్టమొదటి చెప్పాడు, నేను భగవంతుని దూతను, మెసెంజర్ను. అంతేకాదు నేను మాత్రమే కాకుండా అందరూ భగవంతుని దూతలే అన్నాడు. నిజానికి ప్రతి మానవుడు భగవంతుని మెసెంజరే. కాని ఆ సత్యాన్ని విస్మరించి మానవుడు తానే ఒక యజమానిగా భావించి అహంకరిస్తాడు. మా అందరం కూడా చేసేది అదే కదా. ప్రతి కార్యం మనం చేశాం అన్న అపోహలో మనం ఉంటాం. కాని ప్రతిదానికి క్రియాకర్త, వీక్షించేవాడు, కనిపించేది అంతా భగవంతుడే. అందువలన మెసెంజర్ అర్థం విరుద్ధంగా మారిపోయింది. అయినప్పటికీ జీసస్ ఇవేమీ పట్టించుకోకుండా తన బోధలు గావించుకుంటూ పోయాడు. మొదట ఐఆమ్ ద మెసెంజర్ ఆఫ్ గాడ్ అన్నాడు. తదుపరి ఐఆమ్ ద సన్ ఆఫ్ గాడ్ అని చెప్పాడు. తండ్రికి కుమారునికి సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉన్నట్లుగా నిరూపించాడు. మరొక పర్యాయం సాధన సలుపుతూ ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అని ప్రకటించాడు. తదుపరి వచ్చినదే హోలీ గోస్ట్ అన్న సిద్ధాంతం. ఇది అన్ని మతములందు సిద్ధాంతములే. హిందువుల యందు కూడా మొదట ద్వైతము, తదుపరి విశిష్టాద్వైతము, చివరకు అద్వైతం, మూడు సిద్ధాంతాలు బయలుదేరాయి. పర్షియన్లలో ఐఆమ్ ద లైట్, ద లైట్ ఈజ్ ఇన్ మీ, ఐఆమ్ ద లైట్ అని మూడు భావాలున్నాయి. జీసస్ సర్వమతముల సమన్వయమును ప్రబోధిస్తూ సర్వ మానవుల ఏకత్వమును అభివృద్ధిపరిచే నిమిత్తమై చివరకు తన దేహాన్ని అర్పించాడు. ఇలాంటి విశాల తత్వమును అర్థం చేసుకోలేక వీరు క్రిస్టియన్లు, వీరు ముస్లింలు, వీరు హిందువులు, వీరు పర్షియన్లు అని భేదభావములకు అవకాశమును అందించి కట్టకడపటికి మానవత్వమునే నిర్మూలన చేసుకుంటున్నారు అని స్వామి తమ దివ్య సందేశంలో ప్రబోధించారు. మరి ఈ చక్కని పాట అనంతరం మనం మరికొన్ని విషయాల్లోకి స్వామి తమ ఉపన్యాసంలో ఏ విధంగా వెల్లడి చేశారో, ఇవి కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి తర్వాత మనం వినడానికి, అవి మనం తెలుసుకుందాం. వేరేనా గమ్యం ఒకటే అని స్వామి ఎన్నో మార్లు చెప్పారు. జీసస్ ను ఒక రాజద్రోహిగా భావించి ఒక శుక్రవారం నాడు అతన్ని సిలువుపైన ప్రాణం తీశారు. తదుపరి ఆ ఆదివారం రోజు తిరిగి వచ్చాడని క్రైస్తవుల యొక్క విశ్వాసం. ఇతను తిరిగి వచ్చిన దినం కనుక ఆదివారం చర్చి లోపల ప్రార్థన చేయటం అంతరార్థంగా ఉంటున్నది. ఇతని యొక్క అనుచరుల లోపల కాథలిక్స్ ప్రధానులు. ఈ కాథలిక్స్ క్రీస్తు తల్లిని ఆధారంగా తీసుకున్నారు, తల్లి మేరీని పూజిస్తూ వచ్చారు. వీరు 24వ తేదీ మాత్రమే పూజిస్తారు. ఇందుకు భిన్నంగా ప్రొటెస్టెంట్లు క్రీస్తు పుట్టిన దినమే అతన్ని ఆరాధన చేస్తూ ఉంటారు. ఇరువురు యొక్క భావములు ఒక్కటే అయినప్పటికీ 24వ తేదీ సాయంకాలం ప్రార్థనలు చేయటం, పండుగ గావించుకోవటం ఇది కాథలిక్స్ ప్రధాన ధర్మమనుకున్నారు. జీసస్ క్రీస్తు పుట్టిన దినమే ప్రధానమైనదిగా భావించి ప్రొటెస్టెంట్స్ 25వ తేదీ మాత్రమే పండుగ చేస్తూ వచ్చారు. సత్యసాయి భగవాను దివ్య సమక్షంలో 24వ తేదీ, 25వ తేదీ రెండు రోజులు కూడా మనం, అంతేకాకుండా 26వ తేదీ కూడా ప్రశాంతలయ ప్రాంగణం అంతా క్రిస్మస్ శోభతో అలరారుతూ ఎంతో వైభవంగా ఈ వేడుకలు మనం జరుపుకుంటాం. దీంట్లో అంతరార్థం మనం గ్రహించనే వచ్చు. మనుషులందరిలో ఉన్న ఏకత్వాన్ని స్వామి ఎప్పుడూ మనకి ప్రబోధిస్తూ వచ్చారు. మనిషిలో ఉన్న దివ్యత్వం, మానవత్వంలో ఉన్న దివ్యత్వాన్ని మనందరం ఏనాడో ఒకనాడు మనం గుర్తించగలమన్న ఆ ఉద్దేశంతో స్వామి మనందరికీ ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో పండుగలు అన్నీ కలిపి, అందరినీ కలిపి ఒక దగ్గర చేరదీసి చేయిస్తూ వచ్చారు. మనమంతా క్రిస్మస్ పర్వదినం రోజు క్రిస్మస్ ట్రీ అంటూ పిల్లలంతా ఎదురు చూసే శాంటా క్లాస్ గురించి కూడా స్వామి ఎంతో అందంగా చెప్పడం విశేషం. వాటి గురించి మనం ఇప్పుడు మనం తెలుసుకుందాం. క్రిస్మస్ పర్వదినం నాడు ఒక వృక్షంను అక్కడ పెట్టి దాన్ని ఆరాధించడం ప్రాచీన కాలం నుండి వస్తున్న ఒక క్రైస్తవ సాంప్రదాయం. ఈ సాంప్రదాయం మొట్టమొదట జర్మనీ దేశంలో ప్రారంభమైంది. భగవంతుడు ఓక్ వృక్షంలో ఉంటాడని వారి విశ్వాసం. ఒకప్పుడు జెన్సన్ అనే మత ప్రచారకుడు, ఇంగ్లాండ్ దేశానికి చెందినవాడు, జర్మనీ దేశంలో పర్యటిస్తున్నప్పుడు కొంతమంది జర్మన్లు భగవంతుడు వృక్షంలో కూడా ఉంటాడని విశ్వసించి ఆ వృక్షాన్ని ఆరాధించడం చూశాడు. ఇది చూసిన జెన్సన్ ఆశ్చర్యపోయి ఈ రకమైన ఆరాధనకు కారణమేమిటని వారిని ప్రశ్నించాడు. ఈ యొక్క వృక్షంలో భగవంతుడు ఉన్నాడని వారు తెలిపారు. అప్పుడు జెన్సన్ ఒక గొడ్డలి తీసుకుని ఆ చెట్టును నిలువున నరికాడు. అప్పుడు అక్కడ జరిగిన ఒక దివ్య సంఘటన జెన్సన్ను కదిల్చివేసింది. నిలువుగా చీల్చిన ఆ వృక్షము మధ్య ఒక శిశువు మాదిరి కనిపించింది. ఈ సంఘటన ప్రతి ప్రాణియందు భగవంతుడు ఉన్నాడు అనే విషయాన్ని నిరూపిస్తుంది. కేవలం మనుషులందు మాత్రమే కాదు, పశుపక్షి మృగాదులందు మాత్రమే కాదు, వృక్షమునందు కూడా భగవంతుడు ఉన్నాడు అనే విషయం అతనికి బోధపడింది. మరి భారతీయ సంస్కృతి ఇదే కదా మనకు ప్రబోధిస్తుంది. ఈ సంఘటనను ఆధారం చేసుకుని ప్రపంచమంతా క్రైస్తవులు ఆనాటి నుండి వృక్షాన్ని పూజిస్తూ వచ్చారు. ప్రతి మతమునందు సర్వజీవులను పూజించే పద్ధతి ఆనాటి నుండి నేటి వరకు వస్తున్నది. క్రిస్టియన్స్ లో కూడా మనం సన్యాసులుంటారు. క్రైస్తవ మతంలో మగ సన్యాసులకు మాంగ్స్ అని పిలుస్తారు, ఆడ సన్యాసులను నన్స్ అని పిలుస్తూ వచ్చారు. కనుక భారతీయ సంస్కృతికి, క్రిస్టియన్ సంస్కృతికి, ముస్లిం సంస్కృతికి అంతేకాదు ఏ మత సంస్కృతిలో గాని భేదములు ఎక్కడా లేవు. మార్గాలు భిన్నంగా ఉండినప్పటికీ గమ్యం ఒకటే. మరి అలాంటి విశాల భావాన్ని మనం మన మనస్సుల్లో పెంచుకోవాలని స్వామి పదే పదే ధృవీకరిస్తూ వచ్చారు. ఇప్పుడు పిల్లలందరూ ఎంతో ఆసక్తితో, ఎంతో ఆహ్లాదంతో ఎదురు చూసే మన శాంటాక్లాస్ గురించి స్వామి తమ ఉపన్యాసంలో ఏం చెప్పారో తెలుసుకుందామా? పూర్వం నికోలస్ అనే క్రైస్తవ సన్యాసి ఉండేవాడు. అతను కొంతకాలం వ్యాపారం చేస్తూ ఉండేవాడు. క్రమక్రమేణా వ్యాపారం విడిచిపెట్టి క్రిస్టియన్ మతాన్ని స్వీకరించాడు. అతను వ్యాపారిగా ఉండినప్పుడు కూడాను బీదలను, బలహీనలను చూచి జాలితో వారికి అవసరమైన పదార్థాలను అందిస్తూ వచ్చేవాడు. కొన్ని సంవత్సరాలకు అతన్ని ఒక చర్చికి అధికారిగా చేశారు. అప్పుడు అతను ఎర్రని డ్రెస్ వేసుకుని, తెల్లని గెడ్డం, మీసాలు పెట్టుకుని, సంచులలో అనేక తిరుబండారాలంతా పెట్టుకుని పిల్లలకు పంచుతూ వచ్చాడు. అతన్నే ఈనాడు క్రిస్మస్ తాత అనగా శాంటా క్లాస్ అని పిలుస్తూ వచ్చారు. నికోలసే ఈనాడు క్రిస్మస్ తాతగా మారాడు. అతను పుట్టినది కూడా డిసెంబర్ మాసంలోనే. తేదీలు మార్పైనప్పటికీ జీసస్ పుట్టిన దినానికి అతనికి సంబంధం కలిపి ఈ విధమైన పండుగ చేసుకుంటూ వచ్చారు. ఈనాడు అన్ని మతములందు మహనీయులు బోధించిన వాక్యములు, సదాచారాలను విస్మరించి కేవలం వారి జన్మదినాలను మాత్రమే జరుపుకుంటున్నారు. ఇది సరికాదని స్వామి చక్కగా చెప్తున్నారు. జీసస్ బోధలో మొట్టమొదటిది సర్వజీవులను ప్రేమించాలి. కరుణే ప్రధానమైన మార్గం, ప్రేమయే ప్రధానమైన సూత్రం, దయయే ప్రధానమైన ఆచారం. ఇట్టి మార్గంను అనుసరించినప్పుడు మాత్రమే క్రిస్మస్ పండుగ చేసుకున్న దాంట్లో ఒక సార్థకత ఉంటుంది. కనుక జీసస్ బోధలు మొట్టమొదట మన హృదయం లోపల చిత్రించుకోవాలి. తర్వాత మనం చేసే ప్రతి పని అందు అది ప్రతిబింబిస్తూ ఉండాలి. మరి ఈ జింగిల్ బెల్స్ అనే పాట వింటూ మనం మన సత్యసాయి దివ్య సందేశ కార్యక్రమంలో ఆఖరి అంశంలోకి ప్రవేశిద్దాం. మరి ప్రపంచంలో ఈనాడు క్రిస్మస్ పండుగ ఎన్నో చోట్ల జరుపుకుంటున్నారు. అయితే ప్రశాంతి నిలయంలో జరిగే క్రిస్మస్ పండుగ వంటిది ప్రపంచంలో ఎక్కడా జరగదు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. క్రీస్తు పుట్టిన జన్మస్థానంలో రోమ్లో అక్కడ కూడా చర్చిలోనే పూజలు చేస్తారు. ఆనాడు రాత్రి అంతా ఎన్నో రకాల సంబరాలు జరుపుకుంటూ ఉంటారు. కాని కాలాన్ని వ్యర్థం కూడా చేస్తూ ఉంటారు. కాని అన్ని దేశాల నుండి కూడిన ప్రజలు, అన్ని సిద్ధాంతాలతో చేరిన ప్రజలు అందరూ ఏకంగా తెల్లవారి మొదలు రాత్రి వరకు కూడాను దివ్యమైన భగవద్భావం చేత, నామం చేత కాలమును సార్థకం చేసుకున్నది ఒక్క ప్రశాంత నిలయం నుండి మాత్రమే. బాలురు మొదలుకొని వృద్ధుల వరకు, కేథలిక్స్ మొదలుకొని ప్రొటెస్టెంట్ల వరకు, నాస్తికుల మొదలుకొని ఆస్తికుల వరకు అందరూ ఏకంగా చేరి క్రిస్మస్ పండుగ పవిత్ర దినంగా జరుపుకుంటూ అద్వైత సిద్ధాంతానికి చిహ్నంగా నిరూపిస్తూ ఉంటారు. యూనిటీ ఇన్ డైవర్సిటీ అని స్వామి ఎప్పుడూ చెప్తూ ఉంటారు. కేవలం ప్రశాంత నిలయం నందు మాత్రమే ఇలాంటి అద్భుతమైన సంఘటనలు మనం చూడగలం. ఎంతో మంది రాజకీయవేత్తలు, ఎంతో మంది మత ప్రచారకులు, ఎంతో మంది ప్రవక్తలు అందరూ ఏకత్వం కావాలని విశ్వసిస్తూ ఉంటారు, ప్రబోధిస్తూ ఉంటారు. అనాయాసంగా, అప్రయత్నంగా ఈ అనేకత్వం ఏకత్వంగా కూడటం మన ప్రశాంతి నిలయం నందే అని స్వామి ఎన్నో మార్లు తమ ఉపన్యాసాల్లో ఘంటాపదంగా చెప్పారు. ఎందుకు? ఇక్కడ అందరూ అన్నదమ్ముల వలె, అక్క చెల్లెళ్ల వలె జీవిస్తున్నారు. మనందరికీ తెలుసు, ఎన్నో దేశాల నుండి గొప్ప బీద అనే భేదభావాలు లేక అందరూ ఒక్క షెడ్ లోపల ఎంతో అన్యోన్యంగా నివసిస్తూ ఆనందాన్ని అనుభవిస్తున్నారు. వారి వారి దేశాల్లో అనేక సౌకర్యాలతో కూడిన భవనాలు ఉండినప్పటికీ అందులో కూడా వారు ఇంత ఆనందాన్ని అనుభవించలేరు. ఏ అనుకూలంలో లేకపోయినప్పటికీ, ఆహార విహారాల్లో మార్పు ఉండినప్పటికీ అన్నింటినీ భరించుకుని సహించుకుని జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నారు. దానికి కారణం సత్యసాయి భగవానుడు, సర్వదేవత అతీత స్వరూపుడు స్వామి అందించే ఆ దివ్య ప్రేమ మాత్రమే. ఈ విధమైన ప్రేమను మనందరి మనస్సుల్లో పెంపొందించుకోవాలని స్వామి ప్రతి క్షణం తమ అవని సంచారంలో మనందరికీ ప్రబోధిస్తూ వచ్చారు. ఆనాడు యేసుక్రీస్తు చెప్పినదే భగవాన్ బాబావారు నిత్యం ప్రతినిత్యం తమ జీవితాన్ని ఒక దివ్య సందేశంగా మలుచుకొని మనందరికీ దివ్య బాటను వేసి మన జీవితాన్ని ధన్యం చేసుకోమని చెప్తూ వచ్చారు. మనందరిది ఎంతో అదృష్టం చేసుకున్న జీవితాలు, ఎందుకంటే సాక్షాత్తు అవతారమూర్తి భూమిపై వచ్చిన ఈ సమయంలో మనందరం సమకాలికులమై స్వామి నడిచిన బాటలో నడిచే స్వామి నడిచిన ఈ ప్రదేశంలో నడిచి కూర్చునే అవకాశాన్ని మనం దక్కించుకున్నాం. దక్కించుకున్నామంటే అది కూడా వారి అనుగ్రహమే. అందువల్ల మనకి ఈ జీవితంలో వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆ భగవంతుణ్ణి ప్రార్థించి మనం ఆయన దరికి చేరుకోవాలని సదుద్దేశంతో ఈ క్రిస్మస్ పండుగను సకల శోభలతో సకల విధాల ఆనందాలతో జరుపుకుంటూ అందరికీ ప్రేమను పంచి అందరికీ ప్రేమను ఇచ్చి మనం కూడా ప్రేమను స్వీకరించి అందరి దగ్గర నుండి ఆ ఆనందాన్ని ఒక సముద్రంగా మార్చివేసి సాయికి మరింత చేరువవుదాం, సాయిలో లీనమవుదాం. మరి ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశ్వరి కార్యక్రమాన్ని విన్న శ్రోతలందరికీ మా రేడియో సాయి బృందం తరపున మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ముఖ్యంగా చిన్నారులందరికీ శాంటాక్లాస్ తప్పకుండా వచ్చి మీకు కావలసిన ప్రేమను ఆనందాన్ని తప్పకుండా పంచి ఇచ్చి మిమ్మల్ని స్వామి దగ్గరికి చేరుస్తాడని మనందరం ప్రార్థిస్తూ మరికొద్దిసేపట్లో మన స్టూడియోలోని సమయం 4:15, కొద్ది నిమిషాల్లో సాయి కుల్వన్ సభామండపం నుండి 51 దేశాల నుండి వచ్చిన గాయకులందరూ కలిసి ఇంటర్నేషనల్ కాయర్ సమర్పించుకుంటూ క్రిస్మస్ క్యారల్స్ ను స్వామివారి దివ్య చరణాలకు సమర్పిస్తారు. మరి 4:30 సాయి కుల్వన్ సభామండపం నుండి ప్రత్యక్ష ప్రసారాలను మీరు వినగలరు. ముగించే ముందు మన స్వామి దివ్య గళంలో ఈ ప్రేమ పూరితమైన ఈ పాటను వింటూ మనం సెలవు తీసుకుందాం. ఇంతటితో గణేష్ మీ నుండి సెలవు తీసుకుంటూ సాయిరామ్.
ఆనందా மகாயிதே திருகி பாபா பத்தி பாபா பிரேம பாபா கே Love is my Love is my